సిడి నెంబర్ 309, జరిగిన స్థానం పట్నా, బీహార్, మురళీ తేదీ 31/12/66, నడిచిన తేదీ 27/9/2005. ముప్పై ఒకటి పన్నెండు అరవై ఆరు యొక్క ప్రాత క్లాస్ నడిచింది. రెండవ పేజీ మధ్యాంతంలో విషయం నడిచింది. ఎవరైతే సత్యయుగంలో త్రేతాయుగంలో దేవతలుగా ఉండేవారో వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి వీరి యొక్క చక్రవర్తిత్వాన్ని ఎవరు దోచుకున్నారు? శాస్త్రాల్లో కూడా రాసి ఉంది సత్యయుగంలో నారాయణ రాజ్యం ఉండేది అని. వారు విశ్వ మహారాజుగా ఉండేవారు అని. త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది, ప్రజలందరూ చాలా సుఖంగా ఉండేవారు. మరి ఆ స్వర్గ దేవతలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ దేవతల యొక్క రాజ్యాన్ని ఎవరు దోచుకున్నారు అన్న విషయం ఎవరికీ తెలీదు. వాస్తవంగా అయితే ఆ దేవతలతోటి ఎవరికి యుద్ధం అయితే అవ్వలేదు. ఒకవేళ యుద్ధం జరగనట్లయితే మరి శాస్త్రాల్లో ఈ విధంగా ఎందుకు చూపించారు? దేవాసుర సంగ్రామం అయింది, రాముడు మరియు రావణి యొక్క యుద్ధం జరిగింది అని. మరియు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునికి చాలా దుఃఖాన్ని ఇచ్చారు. అంటారు సత్యయుగంలో హిరణ్యకశ్యపుని యొక్క రాజ్యం ఉండేది అని. మరి ఇవన్నీ ఎక్కడ విషయాలు రాసి ఉన్నాయి? ఎవరు అన్నారు సంగమయుగం యొక్క విషయాలు అని? వాస్తవంగా ఈ విషయాలన్నీ భగవంతుడు ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో ఆ సమయం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి. ప్రతి యుగంలో భగవంతుడు రారు. ప్రతి యుగంలో వారు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్యయుగంలో అయితే సత్యం యొక్క పలుకుబడి ఉంటుంది. త్రేతాయుగంలో అయితే రామరాజ్యం చాలా ప్రసిద్ధి అయింది. అంటారు రామరాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవారు అని. మరి ద్వాపర యుగంలో కూడా అంత ఎక్కువగా దుఃఖం ఉండదు. ఎందుకంటే అంటే ద్వైతవాదం మొదలవుతుంది, రావణ రాజ్యం మొదలవుతుంది. రెండు మతాలు మొదలవుతాయి, రెండు రాజ్యాలు మొదలవుతాయి, రెండు ధర్మాలు మొదలవుతాయి. రెండు నుంచి నాలుగు, నాలుగు నుంచి ఎనిమిది దేశాలు మొదలవుతాయి. ఎందుకంటే మొదటైతే ఒక భారతదేశమే ఉండేది. మరి మొదట సాత్విక స్థితిలో ఉంటాయి. రావణుడు కూడా మొదట సాత్విక స్థితిలో ఉంటారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా సతో ప్రధానం, సతో సామాన్యం, రజో ప్రధానం, తమో ప్రధానంగా అయిపోతారు. కలియుగ అంతిమంలోకి వచ్చి
నమస్తే భూమికి ద్వారా స్థాపన చేయని ధర్మం కాంతి బంధాలు.
కలియుగ అంతిమంలో మనుషు గురువుల ద్వారా స్థాపన చేయబడినటువంటివి ఏవైతే ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా తమో ప్రధానంగా అయిపోతాయి. ఎప్పుడైతే తమో ప్రధానంగా అయిపోతాయో అప్పుడు ధర్మం పేరు మీద అధర్మంగా తయారైపోతాయి.
పరమపిత పరమాత్మ తిరుపతి మహారాజు స్థాపన సనాతన ధర్మ
పరమపిత పరమాత్మ శివుని ద్వారా స్థాపన చేయబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మం అది ఇంకా తమ ప్రధానంగా అయిపోతుంది. అంధశ్రద్ధ యుక్తంగా తయారైపోతుంది. మరి ఈ అనేకత కారణంగానే రాజ్యం అన్నది నష్టమైపోయింది, అంతమైపోయింది. వాస్తవంగా శాస్త్రాల్లో ఏవైతే యుద్ధాలు చూపించారో అవన్నీ కూడా ఈ సంగమ యుగం యొక్క స్మారక చిహ్నాలు అయ్యాయి. భగవంతుడు ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో అప్పుడు సత్యం మరియు అసత్యం యొక్క యుద్ధాన్ని చేయిస్తారు. ఇది జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క యుద్ధమైంది. సత్యాన్ని జ్ఞానం అని అంటారు. తెలుసుకోవడాన్ని జ్ఞానం అని అంటారు. దేని గురించి తెలుసుకోవడం? సత్యం గురించి తెలుసుకోవడం. సృష్టి యొక్క పరిచయం ఏమిటి? 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది? ఈ సృష్టి యొక్క నిర్మాత ఎవరు? సృష్టి ఏ విధంగా సతో ప్రధానం నుంచి తమో ప్రధానంగా అవుతుంది? పరమాత్మ ఎవరు మరియు ఆత్మలు ఏ పాత్రలు చేస్తారు? మరియు ఆత్మలతోటి పరమాత్మ యొక్క సంబంధం ఏంటి? ఏ సంబంధాలు అయ్యాయి మరియు ఆ సంబంధం ఎలా జోడించబడుతుంది? ఆ అన్ని విషయాల యొక్క సత్యమైన పరిచయం ఏ మనిషి మాత్రల వద్ద కూడా లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఏ మనిషి మాత్రలైతే ఉన్నారో వారందరూ కూడా జనన మరణ చక్రంలో బంధించబడి ఉన్నారు. జనన మరణ చక్రంలో బంధించబడకుండా ఒక్క ఆత్మ కూడా లేరు. అదే వారు దేవాత్మలైనా కానివ్వండి,
సర్వోపరి సమస్య మహాదేవి
33 కోటి దేవాత్మల్లో సర్వోపరి అయినటువంటి వారు, ఉన్నతమైనటువంటి వారు, అందరికంటే ఉన్నతమైనటువంటి వారు అని భావించేటటువంటి వారు మహాదేవుని యొక్క ఆత్మైనా కానివ్వండి. ఎందుకంటే మహాదేవుని కూడా ధ్యానంలో కూర్చుని ఉన్నట్లు చూపిస్తారు. ముతిలో కూర్చుని ఉన్నట్లు చూపిస్తారు. తపస్సులో కూర్చుని ఉన్నట్లు చూపిస్తారు. మరి తప్పకుండా ఎవరో ఒకరిని స్మృతి చేస్తూ ఉంటారు. మరి ఎవరిని స్మృతి చేస్తారు? మరి తప్పకుండా ఆ మహాదేవుని కంటే కూడా ఉన్నతమైనటువంటి వారు ఎవరో ఉండి ఉంటారు. అరే, దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు ఎవరైనా ఉంటారా? మరి ఎవరైతే దేవతల యొక్క అధిపతి అయ్యారు వారిని మహాదేవుడు అని అంటారు, వారికంటే పెద్ద దేవత ఇంకా ఎవరు ఉండరు? మరి వారికంటే ఉన్నతమైన వారు ఇంకెవరైనా ఉండగలరా? ఉండగలరు, ఉండవచ్చు. ఎందుకంటే మనుషులు ఎప్పుడైతే బాగుపడతారో అప్పుడు దేవతలుగా అవుతారు. మనుషులు ఎప్పుడైతే నీతి భ్రష్టులుగా అవుతారో అప్పుడు రాక్షసులుగా అవుతారు. ఎవరైతే దేవతలుగా అవుతారో వారు నెంబర్ వారు దేవతలయ్యారు. కొంతమంది ఉన్నతి వర్గానికి చెందినటువంటి దేవతలు 16 కళా సంపూర్ణమైనటువంటి వారు. కొంతమంది కళాతీత స్థితిని పొందుకుంటారు. ఎవరైతే కళాతీత స్థితిని పొందుకుంటారో వారి పేరును పెట్టారు మహాదేవుడు అని. కానీ వారు కూడా దేవాత్మ అయ్యారు, పరమాత్మ పరంపిత కారు. ఎంతమంది ఆత్మలైతే ఉన్నారో భలే దేవాత్మలైనా కానివ్వండి, అందరూ కూడా ఈ సృష్టి మీద జనన మరణ చక్రంలో వస్తారు. ఒక్క సుప్రీం సోల్ శివుడు మాత్రమే అటువంటి వారు అయ్యారు, వారిని సదాశివుడు అని అంటారు. వారు సదా ఏకరకం స్థితిలో ఉంటారు. వారు సదా సాత్వికమైన వారు. వారు తమోగా మరియు రజోగా ఎప్పుడు అవ్వరు. ప్రపంచంలో ఎవరైతే మనుషులు ఉన్నారో, మనిషి మాత్రలు ఉన్నారో, ఏ వస్తువు అయినా కానివ్వండి, ప్రకృతి యొక్క ఏ పంచతత్వాలైనా కానివ్వండి, అనగా మొత్తం సృష్టి అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా 4 అవస్థల్లో వ్యాప్తి చెందుతాయి. మొదట సతో ప్రధానం, తర్వాత సతో సామాన్యం, తర్వాత రజో ప్రధానం, తర్వాత తమో ప్రధానం. ఏ విధంగా పిల్లవాడు జన్మ తీసుకుంటారు? బాల్యంలో ఎంత ఖుషి ఉంటుంది, సాత్విక స్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ వికారాలు ఉండవు. యువ అవస్థలో వికారాలు ఉత్పన్నమవుతాయి. మరి ఆ భావావేశాలు ఎంత పెరుగుతాయి అంటే, ఆ వికారాలు ఎంత పెరుగుతాయి అంటే, శరీరం వృద్ధాప్యంగా అయినప్పటికీ కూడా మనసును విసిగిస్తాయి. శరీరం ద్వారా సుఖాన్ని కూడా భోగించలేరు, మరియు మనసును ఒక గమ్యస్థానానికి కూడా చేర్చలేరు. దానిని తమో ప్రధాన స్థితి అని అంటారు. మరి ప్రపంచంలోని ప్రతి వస్తువు ప్రతి ఆత్మ నాలుగు అవస్థల్లో వ్యాప్తి చెందుతాను.
పరమపిత పరమాత్మ
ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే అటువంటి వారు అయ్యారు. వారు ఏకరసంగా ఉంటారు, మరి వారు సదయం ఎల్లప్పుడూ ఏకరసంగా ఉంటారు. అలా అని కాదు, సత్యుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అయినట్లయితే వారి యొక్క ఏకరస స్థితి మారుతుంది అని. అలా అవ్వదు, వారైతే సత్యధామం యొక్క నివాసి అయ్యారు. ఆ సత్యధామం యొక్క నివాసి ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో అప్పుడు మొత్తం ప్రపంచం అంతా తమ ప్రధానంగా అయి ఉంటుంది. మనిషి మాతృలందరూ తమ ప్రధానంగా అయిపోతారు.
పశు పక్షి జానవర
పశువులు పక్షులు జంతువులు అన్ని తమ ప్రధాన స్థితిని ప్రాప్తించుకుంటాయి.
అప్పుడు ఈ సృష్టి మీద వస్తారు. వారు అప్పుడు ఈ సృష్టి మీద వచ్చినప్పటికీ కూడా వారికి తమ ప్రధానం యొక్క సాంగత్యపు రంగు అంటుకోదు. వారు సదా ఎల్లప్పుడూ సాత్విక స్థితిలో ఉంటారు. సాత్విక స్థితిలో ఉన్న కారణంగా వారి యొక్క సాంగత్యంలో ఏ ఆత్మలైతే రంగింపబడతారో వారి యొక్క సాంగత్యపు రంగులో వారందరూ తమ ప్రధానం నుంచి సత్వ ప్రధానంగా అవుతారు. మరియు వేగంగా తయారవుతారు. ఇది సంబంధాన్ని జోడించేటటువంటి విషయమైంది. సంబంధాన్ని జోడించడం కోసం వారు తమ యొక్క స్వరూపం గురించి చెబుతారు. వారు చెబుతారు, నేను జ్యోతిర్బిందు ఆత్మను అని. జనన మరణ చక్రాలకు అతీతమైన వారిని. నేను అభోక్తను, ఆత్మలైన మీరు భోగించేవారు అయ్యారు. నేను అకాల మూర్తిని. ఏ మూర్తిలో అయితే నేను నిశ్చిత రథం రూపంలో ప్రవేశిస్తానో, లేకపోతే ఏ మూర్తుల్లో అయితే నేను నిశ్చిత రథం రూపంలో ప్రవేశిస్తానో, వారిని సాంగత్యపు రంగు ద్వారా ఎటువంటి స్థితి కలిగిన వారిగా తయారు చేస్తాను అంటే, ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆ మూర్తులను సమాప్తం చేయలేదు. వారి లోపల అంత శక్తి వస్తుంది. వారు అంత శక్తిశాలులుగా తయారవుతారు. ప్రకృతి యొక్క పంచతత్వాలతోటి కూడా వారు ఎదుర్కోగలరు. ప్రకృతి ఎప్పుడైతే భయంకర రూపాన్ని ధారణ చేస్తుందో, అప్పుడు మొత్తం ప్రపంచంలో భయంకరమైన స్థితి ఉంటుంది. అణుబాంబుల యొక్క విస్ఫోటనం జరుగుతుంది. బుద్ధి యొక్క బ్యాలెన్స్ తప్పుతుంది. అయినప్పటికీ కూడా ఆ మూర్తులు ఎవరిలో అయితే పరమాత్ముడు ప్రవేశిస్తారు, ఆ ఆత్మలు స్థిరంగా దృఢంగా ఉంటారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఎక్కడెక్కడో భూకంపాలు వస్తాయి, చాలా మంది అనేక మంది మరణిస్తారు. కొంతమంది భాగ్యశాలి ఆత్మలు అటువంటి వారు కూడా మిగులుతారు. వారికి ఒక చిన్న గీచుకున్న గుర్తు కూడా ఉండదు. మరియు ఆ కూలిపోయిన ఇల్లు యొక్క ఇటుకల లోపల నుంచి సురక్షితంగా బయటకు వస్తారు. అటువంటి ఆత్మలు వారు అయ్యారు. వారికి పరమాత్మ యొక్క సాంగత్యపు రంగు ప్రాక్టికల్ లో అంటుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా అడిగినట్లయితే, ఎవరైనా అన్నట్లయితే ప్రాక్టికల్ లో సాంగత్యపు రంగు ఎలా అంటుకుంటుంది అని, వారైతే జనన మరణ చక్రంలోనే రారు. భలే వారు జనన మరణ చక్రంలోకి రారు, కానీ మనుషుల ద్వారా రాయబడినటువంటి గీత ఏదైతే ఉందో అందులో రాయబడి ఉంది ప్రవేశమని. నేను ప్రవేశించడానికి అర్హత ఉన్నటువంటి వాడిని. ఏ విధంగా భూత ప్రేతాలు ఎవరిలోనైనా ప్రవేశిస్తారు? ఆ భూత ప్రేతాలు అయితే సూక్ష్మ శరీరం ద్వారా ప్రవేశిస్తారు. కానీ సుప్రీం సోల్కి అయితే తమ యొక్క సూక్ష్మ శరీరం కూడా లేదు. వారైతే సదా జ్యోతిర్బిందు అయ్యారు. పూజ చేయడానికి వీలుగా ఆ జ్యోతిర్బిందువుకి గుర్తుగానే పెద్ద ఆకారంలో శివలింగాన్ని తయారు చేస్తారు. ఆ జ్యోతిర్బిందువు శివుడు మనిషి ఆత్మలో ప్రవేశిస్తారు. ఏ మనిషి ఆత్మల్లో ప్రవేశిస్తారు? ఎవరిలోనైనా ప్రవేశిస్తారా? ఆ భూత ప్రేతాలు ఉంటాయి, వారు ఎవరిలోనైనా ప్రవేశిస్తారా? వారికి కూడా ఒక నిశ్చిత ఆత్మం ఉంటుంది. ఇప్పుడు సుప్రీం సోల్ పరమాత్మ అయితే ప్రపంచంలోని అందరికంటే శ్రేష్ట ఆత్మ అయ్యారు. ఆ శివునికైతే ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మందిరాలు తయారు చేసి పూజ చేస్తారు. మరి వారు ప్రపంచంలోని శ్రేష్ట ఆత్మల్లోనే ప్రవేశిస్తారా, లేకపోతే ప్రపంచంలోని నీచ ఆత్మలు తుచ్చ ఆత్మల్లో ప్రవేశిస్తారా? మరి ఎవరైతే శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలు ఉన్నారో వారయ్యారు 108 మంది. ప్రపంచం నుంచి ఎన్నుకోబడినటువంటి అటువంటి శ్రేష్ట ఆత్మలు వారిని ప్రతి ధర్మంలో స్మరణ చేస్తారు. హిందూ ధర్మం వారు కూడా మాలను స్మరణ చేస్తారు.
మనకు ఒక యాడ్ కట్టే మాకు సుందరం కట్టే సుందరం కట్టే మాలా సింగి
ఆ మనులను లేకపోతే ఆత్మ రూపంలో మనుల యొక్క స్మారక చిహ్నాలను తయారై ఉన్నాయి. ఆ ఆత్మలను మనుల రూపంలో స్మృతి చేస్తారు, స్మరణ చేస్తారు, తిప్పుతారు, మాలను తిప్పడం జరుగుతుంది. ముస్లిమాన్లు కూడా మాలను తిప్పుతారు. క్రిస్టియన్లు కూడా క్రైస్తవులు కూడా మాలను తిప్పుతారు. బౌద్ధులు కూడా మాలను తిప్పుతారు, స్మరణ చేస్తారు. చివరకు ఆ మాల రూపి సంఘటనను ఎవరు తయారు చేశారు? భక్తి మార్గంలో ఏదైతే మాలను తిప్పేటటువంటి స్మారక చిహ్నము తయారై ఉందో మాలలో మనులను స్మరణ చేసేటటువంటి స్మారక చిహ్నం ఏదైతే తయారై ఉందో ఒక్కొక్క మణిని చేతిలో తీసుకుని స్మరణ చేస్తారు. వారైతే స్థూల చేతిలో తీసుకుంటారు. ఇదైతే వాస్తవంగా బుద్ధి రూపి చేయి ఒక విషయమైంది. ఏ విధంగా అయితే చేయి ద్వారా ఏ వస్తువునైనా క్యాచ్ చేయడం జరుగుతుంది, పట్టుకుంటారు. అదే విధంగా బుద్ధి ద్వారా ఏ విషయానైనా గ్రహించడం జరుగుతుంది. మరి బుద్ధిని చేయితో పోల్చడం జరుగుతుంది. మరి మాల భక్తి మార్గంలో ఏదైతే తిప్పుతారో ఆ మాల ఈ సమయానికి గుర్తు అయింది. ఈ సమయం ఏదైతే తమో ప్రధాన సృష్టి తయారై ఉందో అందరూ మనిషి ఆత్మలందరూ తమో ప్రధానంగా అయిపోతారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకునేటటువంటి వారుగా అయిపోతారు. మనసు సంకల్పాల ద్వారా దుఃఖాన్ని ఇస్తుంది. ఒకరికొకరు ప్రతి పట్ల ఈర్ష్యాలు, ద్వేషాలు, చెడు చెడు సంకల్పాలను నడిపిస్తారు. వాచ ద్వారా దుఃఖాన్ని ఇస్తారు. ఇతరుల పట్ల దుర్వచనాలను మాట్లాడతారు, దుర్భాష మాట్లాడతారు. మరియు కర్మేంద్రియాల ద్వారా దుఃఖాన్ని ఇస్తారు. దెబ్బలాటలు కూడా చేసుకుంటారు, రక్తపాతం చేస్తారు. మరి ఎప్పటి నుంచైతే ఈ రావణ రాజ్యం మొదలైందో ఇతరితర మనిషి గురువులు వచ్చారు. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు, గురునానక్ మొదలైన వారు అప్పటి నుంచే ద్వైతవాదం ఎప్పటి నుంచైతే మొదలైందో మరి అల్ల కల్లాలు, దెబ్బలాట్లు జరుగుతూ వచ్చాయి. ఎప్పుడైతే అతిగా అవుతాయో ఆ అతిని అంతం చేయడం కోసం ఆ సుప్రీం సోల్ ఈ సృష్టి మీద వస్తారు. మరి వచ్చి చెబుతారు, ఇప్పుడు ఈ రాక్షసుల ప్రపంచం అంతం కావాలి, ఇప్పుడు ఈ దుఃఖం యొక్క సృష్టి అంతం కావాలి, ఇప్పుడు నేను ఈ సృష్టిని సుఖమయమైన సృష్టిని తయారు చేస్తాను. అందుకనే వారిని సుఖదాత అని అంటారు. భగవంతుణ్ణి దుఃఖదాత అని అనలేరు. అజ్ఞానులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అప్పుడప్పుడు అంటారు, నీవే సుఖాన్ని ఇస్తావు, నీవే దుఃఖాన్ని ఇస్తావు అని అంటారు. కానీ ఎవరైతే ఉన్నతమైన వారు అయి ఉంటారో వారు ఉన్నత కర్మ చేస్తారా లేకపోతే నీచమైన కర్మ చేస్తారా? ఉన్నతమైన వారు అయినట్లయితే తప్పకుండా వారు ఉన్నత కార్యమే చేస్తారు. వారి యొక్క శ్రేష్టత ఎందులో ఉంటుంది అంటే వారు ఈ సృష్టి మీద వచ్చి అందరినీ సుఖంగా తయారు చేసి వెళ్తారు. ఒక్క మనిషి ఆత్మ కూడా ఈ సృష్టి మీద అటువంటి వారు మిగలరు. వారు ఎవ్వరికి కూడా శాంతి యొక్క దానాన్ని ఇవ్వకుండా వెళ్లరు, అనగా అందరికీ ఇచ్చే వెళ్తారు. మనిషి ఆత్మలందరూ శాంతిగా అయ్యి శాంతిధామంలోకి వెళ్లి నివాసం చేస్తారు. ఆ శాంతిధామం అయింది తండ్రి యొక్క దేశము. తండ్రి అయితే తప్పకుండా తమ పిల్లలను, ఎవరైతే దారి తప్పిన పిల్లలు ఉన్నారో వారిని భ్రమిస్తూ ఉన్న ప్రపంచం నుంచి బయటకు తీసి తమ శాంతిధామానికి తీసుకువెళ్తారు. మరి ఆ తండ్రి సదాశివుడు అయ్యారు. వారి యొక్క స్థితి పైకి కిందకు అవ్వదు. ఆత్మలైనా మన యొక్క స్థితి పైకి కిందకి అవుతుంది. ఇప్పుడు వారు వస్తారు, ప్రవేశిస్తారు. మరి ఎవరిలో ప్రవేశిస్తారు? ఏ ఆత్మలైతే జన్మ జన్మాంతరాలు ఇతరులకు సుఖాన్ని ఇవ్వడంలోనే లీనమై ఉంటారు, వారిలో ప్రవేశిస్తారు. భలే వారు సాంగత్యపు రంగులోకి వచ్చి దుఃఖాన్ని కూడా ఇస్తారు. కానీ వారికి అంత అపరాధం లేదు. ఏ విధంగా రాజు యొక్క పిల్లవాడు ఉన్నారు, వారు కుసాంగత్యంలోకి వస్తారు. మరి బీదవారి యొక్క పిల్లవాడు ఉన్నారు, వారు కూడా కుసాంగత్యంలోకి వస్తారు. వారిద్దరిలో ఎక్కువగా నీతి భ్రష్టులుగా ఎవరవుతారు? రాజు యొక్క పిల్లవాడు ఎక్కువ శక్తిశాలిగా ఉంటారు, అందుకని వారు ఎక్కువగా నీతి భ్రష్టులుగా అవుతారు. సాంగతికు రంగు అయితే ఇద్దరికీ అంటుకుంది కదా. మరి ఎవరికి అపరాధం అని అనాలి? మరి బీదవారి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వారికి తక్కువ అపరాధం అని అంటారా? మరియు రాజు యొక్క పిల్లవానికి పెద్ద తప్పు అని అంటారా? సాంగతిపు రంగు అయితే ఇద్దరికీ అంటుకుంది. కుసాంగత్యంలో అయితే ఇద్దరు వచ్చారు, ఇద్దరు కుసాంగత్యంలో వచ్చారు. కానీ ఎవరిలో అయితే శక్తి ఎక్కువగా ఉంటుందో వారు అంత శక్తితోటే కార్యం చేస్తారు, కిందకు దిగజారడంలో కూడా ఎక్కువ శక్తిని ఉపయోగిస్తారు. మరి పైకి ఎక్కడానికి కూడా అంతే శక్తిని ఉపయోగిస్తారు. మరి భగవంతుడు శివుని యొక్క శ్రేష్ట పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్ పిల్లలు అయ్యారు.
వారు ప్రపంచంలో రుద్ర గణాల రూపంలో గాయనం చేయబడుతుంది.
భగవాన్ రుద్రావతార
అంటారు, భగవంతుడు రుద్రావతారం అని. ఈ సృష్టి మీద రౌద్ర రూపాన్ని ధారణ చేసి వస్తారు. ఎటువంటి రౌద్ర రూపాన్ని ధారణ చేస్తారు అంటే, ప్రపంచంలో ఎంత మంది పాపీలు అయితే ఉన్నారో, దుష్ట కర్మ చేసేటటువంటి వారు ఉన్నారో, ఇతరులకు దుఃఖాన్నే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారు, అటువంటి వారిని కూడా ఉద్ధారం చేసేస్తారు. వారి యొక్క బుద్ధిని పరివర్తన చేస్తారు. వారు తమ యొక్క దుష్టతను మర్చిపోతారు. కానీ తేడా ఏమైంది? ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారు పరివర్తన అవుతారు, మరియు ఎవరైతే జన్మ జన్మాంతరాలు చెడు కర్మలు చేశారో వారు మారుతారు.
మరి
ఒకవేళ ఇద్దరికి సమానమైన ప్రాప్తి అయినట్లయితే, లభించినట్లయితే, మరి భగవంతుడు తీర్మానం ఏం చేశారు? భగవంతుని యొక్క తీర్పు ఏంటి అంటే, ఎవరైతే జన్మ జన్మాంతరాలు ఇతరులకు సుఖాన్ని ఇవ్వడంలోనే లగ్నమై ఉన్నారో, ఎవరైతే దేవతా వర్గానికి చెందిన ఆత్మలు ఉన్నారో, దివ్య ఆత్మలు ఉన్నారో, వారికి వారు మొట్టమొదట అనేక జన్మల యొక్క సుఖాన్ని ఇస్తారు. సత్యుగంలో మరియు త్రేతాయుగంలో ఆ ఆత్మలు చాలా సుఖంగా ఉంటారు. అది భగవంతుని ద్వారా తయారు చేయబడినటువంటి సృష్టి అయింది సత్యుగం మరియు త్రేతాయుగం. అనగా మనిషి సృష్టి యొక్క అర్ధ కల్పం. అందులో భగవంతుడు వచ్చి సుఖాన్ని పంచుతారు. ఎవరికి పంచుతారు?
జన్మ జన్మాంతర
ఎవరైతే వెనుకటి జన్మ జన్మాంతరాలు ఇతరులకు సుఖాన్ని ఇవ్వడంలోనే లగ్నమై ఉంటారు, సహయోగ్యం చేసేటటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటారు, వారు దుఃఖాన్ని ఇచ్చేటటువంటి కార్యం చేయరు. ఒకవేళ అటువంటి కార్యాన్ని చేసినా కూడా అది సుసాంగత్యంలోకి వచ్చి చేస్తారు. మిగతా వారికి అంత తప్పు ఏమీ ఉండదు. మరి అటువంటి శ్రేష్ఠ ఆత్మలు ఎవరిలో అయితే భగవంతుడు తండ్రి ప్రవేశిస్తారు, మరి వారు ఎంత భాగ్యశాలి ఆత్మలయ్యారు. అందుకనే వారికి గుర్తుగా భారతదేశంలో రుద్రాక్ష మాల అనగా రుద్రమాల గాయనం చేయబడి ఉంది. రుద్రాక్ష మాలలో ఏదైతే రుద్రాక్షలను పూస్తారో అందులో ముఖాలు తయారు చేయబడి ఉంటాయి. కొన్నిట్లో కొన్ని రుద్రాక్షల్లో ఒక ముఖం ఉంటుంది, కొన్ని రుద్రాక్షల్లో నాలుగు ముఖాలు, కొన్నిట్లో రెండు ముఖాలు, కొన్నిట్లో 14 ముఖాలు, కొన్నిట్లో 16 ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఉంటాయి.
అనేక ముఖాలు కలిగిన రుద్రాక్షులు కూడా ఉంటాయి. కానీ తక్కువ ముఖాలు కలిగిన రుద్రాక్షాలు తక్కువగా లభిస్తాయి. ఎక్కువ ముఖాలు కలిగిన రుద్రాక్షులు ఎక్కువగా లభిస్తాయి. కొన్ని తక్కువ ముఖాలు, కొన్ని వాటిల్లో ఎక్కువ ముఖాలు ఉంటాయి. అలా ఎందుకైంది? ఇది దేనికి గుర్తు అయింది? ఇది దేనికి గుర్తు అంటే, ఎవరిలో అయితే తక్కువ ఆత్మలు ప్రవేశిస్తారో వారు తక్కువ ముఖాలు కలిగిన రుద్రాక్షులుగా అవుతారు. ఎవరిలో అయితే కేవలం ఒక తండ్రే ప్రవేశిస్తారో వారు ఒక ముఖం కలిగిన రుద్రాక్షుగా అవుతారు. అది వెతికినా కూడా లభించదు. అది ఎక్కడ యొక్క గుర్తు అయింది? ఎక్కడ స్మారక చిహ్నం అయింది? ఈ సమయం ఎప్పుడైతే భగవంతుడు తండ్రి ఈ సృష్టి మీద వస్తారో, మరి భగవంతుడు ఎవరో ఒకరి సాకార తనువు ద్వారా ప్రత్యక్షమవుతారో, మరి మొత్తం ప్రపంచం వారు వారిని వెతికినట్లయితే వారు లభించరు. భగవంతుని వెతకడం కోసం పాదరీలు కూడా లగ్నమై ఉన్నారు గిరిజాగరంలో. గిరిజాగర్ అనగా చర్చిల్లో. గాడ్ ఫాదర్ ని వెతకడం కోసం ముస్లిమాన్లు కూడా లగ్నమై ఉన్నారు. బౌద్ధులు కూడా అందులోనే లగ్నమై ఉన్నారు. వీరు మొత్తం ప్రపంచంలో వ్యాపించి ఉన్నారు. కానీ భగవంతుని అయితే ప్రాప్తించుకోరు. భారతదేశంలో కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది మార్గదర్శకులు ఉన్నారు, అందరూ భగవంతుని వెతకడంలోనే లగ్నమై ఉన్నారు. అరుస్తూ ఉంటారు, ఎంత కీర్తనలు చేస్తారు, భజనలు చేస్తారు, తపస్సులు చేస్తారు, అయినా కూడా వారు ఎక్కడా లభించరు. ఎవరికి లభిస్తారు? ఆ 108 శ్రేష్ఠ ఆత్మలకే వారు లభిస్తారు. వారిలోనే వారు ప్రవేశిస్తారు. వారు తప్ప మిగతా ముఖరథ రూపంలో అనగా నిశ్చిత రథం రూపంలో కేవలం ఒకరిలోనే ప్రవేశిస్తారు. ఎందుకంటే ఈ సృష్టి మీద ఒకే ఒక మానవుడు అటువంటి వారు అయ్యారు. వారు మొత్తం మనిషి సృష్టికి బీజరూపుడు అయ్యారు. బీజం అనగా తండ్రి. వారికి అన్ని ధర్మాల్లో మాన్యత ఉంది. ముస్లిమాన్లు వారిని ఆదం అని అంటారు. క్రైస్తవులు వారిని ఏడం అని అంటారు. జైనులు వారిని ఆదినాథుడు అని అంటారు. హిందువుల్లో వారిని ఆది దేవుడు శంకరుడు అని అంటారు. ప్రతి ధర్మంలో పేరు ఉంది. పేరుకు అనుకూలంగా సమానత్వం కూడా ఉంది. కానీ పేర్లను వేరువేరుగా చేసేసారు.
వ్యక్తిత్వమైతే ఒక్కరే అయ్యారు.
పరమాత్మ శివ ముఖల
ఆ ఒక్క వ్యక్తిత్వంలోని పరమాత్మ శివుడు నిశ్చిత రథం రూపంలో ప్రవేశిస్తారు.
పరమాత్మ శివ కార్యకర్తారు.
మిగతా ఎవరు కూడా చెప్పలేరు ఈ విధంగా నాలో పరమాత్మ శివుడు కార్యం చేస్తారు అని. ఒక్కరు కూడా చెప్పలేరు. మరి ఎవరైతే 108 మంది ఆత్మలు ఉన్నారో వారు కూడా చెప్పలేరు. వీరు పరమాత్మని యొక్క కార్యంలో విశేషంగా సహయోగులుగా అయ్యారు అని వారి యొక్క కార్యం ద్వారా కర్మల ద్వారా రుజువు అవుతుంది. అనేక ముఖాల యొక్క రహస్యం ఏదైతే ఉందో అది మొత్తం సృష్టి యొక్క బీజాలకు సంబంధించినటువంటిది. మొత్తం సృష్టిలో అనేక ధర్మాల యొక్క మనుషులు ఉన్నారు.
అనేక ధర్మాలకి అనేక బీజాలు ఉండాలి.
అనేక ధర్మాల యొక్క అనేక బీజాలు కూడా ఉండాలి. అందుకనే శాస్త్రాల్లో రాసి ఉంది, ఎప్పుడైతే సృష్టిలో ప్రళయం వచ్చిందో రుద్ధి నష్టం కానున్నటువంటి సమయంలో పూర్తిగా మునిగిపోయేటటువంటి సమయంలో ఆ సమయం ఒక నావ తయారు చేయబడింది. ఆ బీజాల యొక్క నష్టం కాకుండా మొత్తం ప్రపంచం నుంచి ఆ బీజాలు అన్నింటినీ కూడా ఆ నావలో ఏకత్రితం చేయడం జరిగింది. ఆ విషయం అయితే చైతన్య బీజరూపి ఆత్మల యొక్క విషయమైంది. ఈ చైతన్యమైనటువంటి 108 మంది ఆత్మలు ఎప్పుడైతే భగవంతుడి తండ్రి వస్తారో బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారో మరి ఎవరినైతే బ్రాహ్మణులు తయారు చేస్తారో ఆ బ్రాహ్మణులు దుష్ట బ్రాహ్మణులు కూడా అనేక మంది తయారవుతారు. మరియు శ్రేష్ఠ బ్రాహ్మణులు కూడా తయారవుతారు. శాస్త్రాల్లో వారి యొక్క వర్ణన ఉంది. రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడు లాంటి బ్రాహ్మణులు కూడా ఉండేవారు. గురు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి శ్రేష్ఠ బ్రాహ్మణులు కూడా ఉండేవారు. శ్రేష్టమైనటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. మరి భ్రష్ట కర్మ చేసేటటువంటి బ్రాహ్మణుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి భ్రష్ట కర్మ చేసేటటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి ప్రజాపేడకులైన బ్రాహ్మణులు లాంటి ఆకులను శుభ్రం చేయడం కోసం భగవంతునికి రౌద్ర రూపాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. రామాయణంలో వారిని రాముని యొక్క రూపాన్ని ఇచ్చారు. భగవంతుడు రాముడు అటువంటి బాణాలను వదిలారు. ఆ బాణాల ద్వారా ఆ అసురుల యొక్క సృష్టి అంతమైంది. ఇప్పుడు ఇది ఏమి స్థూల బాణాల యొక్క విషయం కాదు. ఇదైతే భక్తి మార్గంలో స్థూల విషయాలను వారు పట్టుకున్నారు.
ప్రవచన చేసి బోధి
ప్రపంచంలో ఎవరైతే మహాత్ములు ఉన్నారో, ప్రవచనాలను ఇస్తారో, భాషలను చేస్తారో, వారు కూడా ఈ విషయాలను నేర్పించారు. హత్య చేయండి, యుద్ధం చేయండి, హింస చేయండి, వారు కూడా ఇదే నేర్పిస్తారు, అహింసో పరమో ధర్మ అని. భలే మహాత్మ బుద్ధుడైనా కానివ్వండి, మరి భగవంతుడు ఎవరైతే మహాత్ముల కంటే కూడా శ్రేష్టమైన వారు, దేవాత్మల కంటే కూడా ఉన్నతమైన వారు, మరి ఆ భగవంతుడు హింసక యుద్ధం చేయమని, హింసాత్మకమైన యుద్ధం చేయమని ఎలా నేర్పించగలరు? రక్తపాతం చేయండి అని ఎలా చెప్పగలరు? భగవంతుడైతే వచ్చి అహింసక యుద్ధాన్ని నేర్పిస్తారు. మరి ఆ హింస యుద్ధం ఏంటి? మన లోపల ఏవైతే బలహీనతలు నిండి ఉన్నాయో, అనేక ధరంపితలు మరియు వారి యొక్క ఫాలోవర్స్ అనగా అనుచరుల యొక్క సాంగత్యంలోకి వచ్చిన కారణంగా భారతవాసీలు సాంగత్యపు రంగులోకి వచ్చిన కారణంగా కిందకు దిగజారిపోయారు. ఆ ఆత్మలు ఇతరితర ధర్మాల్లో కన్వర్ట్ కూడా అయిపోయారు. ఒకరిని బయటకు తీసి బ్రహ్మ పిల్లలుగా చేస్తారు. బ్రహ్మ ముఖం ద్వారా వెలువడిన జ్ఞానాన్ని విని తమను తాము పరివర్తన చేసుకుంటారు. వారయ్యారు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. వారికి శాస్త్రాల్లో గాయనం ఉంది. భగవంతుడు బ్రహ్మ ముఖం ద్వారా బ్రాహ్మణులు ఉత్పన్నం చేశారు అని. ఇప్పుడు ముఖంలో ఏమైనా మిషన్ ఏమైనా పెట్టి ఉందా? అందులో ఉవా అన్నారు మరియు బ్రాహ్మణులు వెలువడ్డారు అని అనడానికి ఇదైతే అర్థం చేసుకునేటటువంటి విషయమైంది. భగవంతుడు తండ్రి వస్తాను మరి ఎవరి ముఖాన్నైతే జ్ఞానాన్ని వినిపించడం కోసం ఆధారంగా చేసుకుంటారో, ఎందుకంటే వారికైతే తమ ముఖం అంటూ లేదు, వారైతే నిరాకారుడు అయ్యారు, నిరంజన్ అయ్యారు, వారికైతే పాపకర్మ అంటుకునే అంటుకోదు. అందుకని ఎవరో ఒకరి శరీరంలో ప్రవేశిస్తారు. మరి ఏ తనువులు అయితే ప్రవేశిస్తారో వారి పేరు బ్రహ్మ అని పెడతారు. మరి బ్రహ్మ యొక్క ముఖం ద్వారా ఎవరెవరైతే వాణిని వింటారో మరియు తమ జీవనంలో ధారణ చేస్తారో, మరి ఇతరులకు వినిపిస్తారో, ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క కర్మే అయింది వినడం మరియు ఇతరులకి వినిపించడం. జ్ఞానం యొక్క విషయాలను ధారణ చేయడం మరియు ఇతరులకు ధారణ చేయించడం. అటువంటి శ్రేష్ఠ జ్ఞాని ఆత్మలు భగవంతునికి ప్రియమైన వారు. మిగతా కొంతమంది బ్రాహ్మణులు కూడా అటువంటి వారు తయారు అవుతారు. వారు ముఖవంశవల్లుగా కారు. అనగా భగవంతుడి తండ్రి బ్రహ్మ ముఖం ద్వారా ఏదైతే వాణిని ఉచ్చరించారో ఆ వాణి మీద ధ్యానం పెట్టరు. దాని యొక్క స్మృతి చిహ్నమే అయింది. మురళి మీద ప్రేమ ఉన్నట్లయితే మురళీధరుని మీద ప్రేమ ఉంటుంది. భగవంతుని యొక్క మురళి మీద ప్రేమ లేదు అన్నట్లయితే మరి మురళీధరుని మీద కూడా ప్రేమ ఉండదు. ఆ భక్తులైతే ఎదురుతో తయారు చేయబడినటువంటి మురళి అని అనుకున్నారు. ఇప్పుడు భగవంతుడు తండ్రి వచ్చి వెదురుతోటి తయారు చేయబడినటువంటి మురళిని ఏమన్నా మ్రోగిస్తారా? మురళి అనగా మధుర రాగాన్ని ఇచ్చేటటువంటిది. భగవంతుడు తండ్రి వచ్చి బ్రహ్మ ముఖం ద్వారా మధురాతి మధురమైన వాణిని వినిపిస్తారు. ఏదైతే మధురాతి మధురమైన వాణిని వినిపిస్తారో ఆ వాణి ఎంత మధురంగా ఉంటుంది అంటే అది మాటి మాటికి గుర్తుకు వస్తుంది. అందరికీ గుర్తుకు రాదు. ఎందుకని? మధురమైన వస్తువు అయితే అందరికీ గుర్తుకు రావాలి. మరి అందరికి ఎందుకు గుర్తుకు రాదు? కొంతమంది బ్రాహ్మణులు అటువంటి వారు ఉంటారు. వారు బ్రహ్మ యొక్క మృదులమైనటువంటి నిగనిగలాడేటటువంటి దేహాన్ని స్మృతి చేస్తారు. వారి యొక్క దేహాన్ని శరీరాన్ని స్మృతి చేస్తారు. ఏ ఒడి ద్వారా అయితే సుఖాన్ని తీసుకుంటారో ఆ గోడిని స్మృతి చేస్తారు. మరియు బ్రహ్మ ద్వారా వినిపించబడినటువంటి వాణి మీద ధ్యానం పెట్టరు. మరి వాణినే పరమాత్మని యొక్క సాకార రూపమైంది. శివుడైతే నిరాకారుడు అయ్యారు. వారి ద్వారా ఏదైతే వస్తువు వెలువడుతుందో అది ఏ వస్తువు అయింది? వాణినే వారి యొక్క వస్తువు అయింది కదా. అదే వారి యొక్క వారసత్వం అయింది కదా. మరి ఆ వస్తువుని ఆ జ్ఞానానికి ఎవరైనా మహత్వాన్ని ఇవ్వనట్లయితే ఏ దేహంలో అయితే పరమాత్ముడు ప్రవేశించారో ఆ దేహాన్ని పట్టుకున్నారు. దీని ద్వారా రుజువవుతుంది. మరి వారు జన్మ జన్మాంతరాలు దేహాన్ని అంటుకుని ఉండేవారు. పంచతత్వాలకు వారు ఎక్కువ మహత్వాన్ని ఇచ్చారు. ఆత్మలకు మహత్వాన్ని ఇవ్వలేదు. ఆత్మ వేరు అయింది. మరియు పంచతత్వాల ద్వారా తయారైనటువంటి ఈ శరీరం వేరైంది. ఈ దేహం వేరైంది. ఈ పంచతత్వాల ద్వారా తయారైనటువంటి శరీరం మట్టి లాంటిదైంది. మట్టి మీద ఒకవేళ బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించినట్లయితే బుద్ధి కూడా మట్టిలాగా తయారైపోతుంది. మరి ఆత్మను స్మృతి చేసినట్లయితే ఆత్మను స్మృతి చేసిన కారణంగా ఆత్మలో సూక్ష్మత వస్తుంది. ఎందుకంటే ఆత్మ అయింది సూక్ష్మం. మరియు దేహము దేహం యొక్క పంచతత్వాలు అయ్యాయి స్థూలమైనటువంటివి.
పోయినాడు ధరలే స్కూల్ పడేది
స్థూలాన్ని స్మృతి చేసినట్లయితే మరి బుద్ధి సూక్ష్మంగా తయారవుతుందా లేకపోతే స్థూలంగా తయారవుతుందా? స్థూలంగా తయారవుతుంది. మరియు సూక్ష్మమైనటువంటి ఆత్మ మరియు ఆత్మల యొక్క తండ్రి పరమాత్మను స్మృతి చేసినట్లయితే మరి బుద్ధి సూక్ష్మంగా తయారవుతుంది. ఇదే బ్రహ్మ సృష్టి యొక్క రహస్యమైంది. బ్రహ్మ ఏదైతే బ్రాహ్మణుల యొక్క సృష్టిని రచించారో ఆ బ్రాహ్మణుల్లో ఎవరైతే బ్రహ్మ మరియు సరస్వతి యొక్క దేహాన్ని స్మృతి చేయడం మొదలు పెట్టారో, దేహం మీద స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెట్టారో, వారు రాక్షస సంప్రదాయం యొక్క బ్రాహ్మణులుగా అయిపోయారు. మరి ఎవరైతే బ్రహ్మ యొక్క ముఖం ద్వారా సరస్వతి యొక్క ముఖం ద్వారా నడిపింపబడినటువంటి వాణికి విశేషంగా మహత్వాన్ని ఇచ్చారో వారు సారస్వతిక బ్రాహ్మణులు అయ్యారు, సరస్వతి పుత్రులు. విద్వాన్ బ్రాహ్మణులు అయ్యారు, జ్ఞాని ఆత్మలయ్యారు. భగవంతునికి ఏమి ప్రియమైంది? జ్ఞాని ఆత్మలు నాకు విశేషంగా ప్రియమైన వారు. రామాయణంలో కూడా రాసి ఉంది జ్ఞాని ప్రభు విశేష ప్యారా అని. భక్తులు కూడా ప్రియమైన వారే, కానీ విశేషంగా ఎవరు ప్రియమైన వారు? జ్ఞానిలు విశేషంగా ప్రియమైన వారు. సన్యాసుల యొక్క విషయాన్ని కూడా వదిలేశారు. వారి యొక్క విషయాన్ని అయితే తీసుకుని రాలేదు. ఏంటి? ఒకటి జ్ఞానం, ఒకటి భక్తి, ఒకటి వైరాగ్యం. మూడు విషయాలు అయ్యాయి. ఇందులో మొదట భగవంతుడు దేనికి విశేషంగా మహత్వాన్ని ఇస్తారు? జ్ఞానానికి ఎక్కువ మహత్వాన్ని ఇస్తారు. ఎందుకంటే భగవంతుడు వచ్చి ఏమి ఇస్తారు? భగవంతుడి దగ్గర ఏ వస్తువు ఉంది ఇవ్వడానికి? జ్ఞానమే కదా ఉంది, పరిచయమే కదా ఉంది. ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్నే కదా ఇస్తారు. గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు. మరి ట్రూత్ గాడ్ ఫాదర్ వచ్చి ఏమి ఇస్తారు? ఎవరి దగ్గర ఏదైతే ఉంటుందో అదే ఇస్తారు. మరి దొంగ దగ్గర దొంగ బుద్ధులే ఉంటాయి, దొంగ గుణాలే ఉంటాయి. మరి ఎవరైనా వారి యొక్క సాంగత్య తురంగు ద్వారా ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏం తీసుకుంటారు? దొంగ సంస్కారాలనే తీసుకుంటారు. మరి విద్వాంసుల దగ్గర పాండిత్యం ఉంటుంది, మరి ఆ పాండిత్యం యొక్క విషయాలనే ఇస్తారు. అనగా ఎవరు ఎటువంటి వారు అయి ఉంటారో వారు అటువంటిదే ఇస్తారు, మరి అలాగే తయారు చేస్తారు. సత్యాన్ని భగవంతుడు అని అంటారు. సత్యం శివం సుందరం అని అంటారు. సత్యమైన వారు ఎవరైతే ఉన్నారో వారే కళ్యాణకారి అయినటువంటి శివుడు అయ్యారు. మరి ఎవరైతే కళ్యాణకారి అయ్యారో సత్యమైన వారు అయ్యారు వారే సుందరమైన వారు అయ్యారు. భలే ఏ వస్తువు అయినా చూడడానికి ఎంత సుందరంగా అయినా కనిపించవచ్చు
అనిపించవచ్చు.
ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా చూడడానికి చాలా సుందరంగా అనిపిస్తాడు లేకపోతే సుందరంగా అనిపిస్తుంది. కానీ వారిలో సత్యత లేనట్లయితే మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేసేటటువంటి వారు కానట్లయితే లేకపోతే కళ్యాణం చేసేటటువంటి ఆవిడ కాదు సదైవ అనగా సదా అకళ్యాణం చేసేటటువంటి ఆవిడ అయ్యారు. మరి అటువంటి సుందరానికి అటువంటి సుందరతకు ఎటువంటి విలువ లేదు మూల్యం లేదు. ఒకవేళ ఎవరైనా అల్పకాలిక కోసం సుందరతను చూసి ఆకర్షితం అయిపోయినట్లయితే తర్వాత వారి యొక్క నేత్రాలు తెరుచుకుంటాయి ఇదైతే మేము చాలా పొరపాటు చేశాము అని. అందుకని సత్యాన్ని గాడ్ ఫాదర్ అని అంటారు. సత్యం శివం సుందరం అని అంటారు. మరి సత్యాన్ని గుర్తించడం అనగా గాడ్ ఫాదర్ ని గుర్తించడం. మొదట సత్యం వస్తుంది. సత్యం అనగా వాస్తవికత నిజము. సత్యం యొక్క పరిచయం జానకారి అనగా జ్ఞానం. మొదట భగవంతుడు ఎదురుగా రారు. ఏంటి ఎవరికైనా వినిపించినట్లయితే పదండి భగవంతుడు వచ్చి ఉన్నారు చూపిస్తాము. ఆ భగవంతుడు వచ్చినారా పదండి వెళ్దాము చూస్తాము. మరి భగవంతుడైతే జ్యోతిర్బిందు అయ్యారు. వారైతే జనన మరణ చక్రంలోకే రారు. గర్భం ద్వారా జన్మనే తీసుకోరు. మరి వారు ఈ నేత్రాల ద్వారా చూడడానికి ఎలా కనిపిస్తారు? ఈ నేత్రాల ద్వారా భగవంతుని గుర్తించలేరు. దేని ద్వారా గుర్తించగలరు? జ్ఞానం ద్వారా గుర్తించగలరు. మొదట జ్ఞానాన్ని వినిపించడం జరుగుతుంది. ఏడు రోజుల బేసిక్ కోర్సు ఉంది, ఏడు రోజుల అడ్వాన్స్ కోర్సు ఉంది. ఒకవేళ ఎవరి బుద్ధిలో అయినా వస్తుంది కూర్చుండిపోతుంది. మరి తర్వాత దాని యొక్క పద్ధతి అయింది.
అతనికి భగవానికి
మరి వెళ్ళి భగవంతుని యొక్క ఇంటిలోని ఆ విషయాలను వెరిఫై చేయండి, పరిశీలన చేసుకోండి. మనం ఏదైతే మనుషుల ద్వారా విన్నామో అవి కరెక్ట్ అయినటువంటి విషయాలనే విన్నామా లేకపోతే అసత్యమైన విషయాలను విన్నామా అని. వెరిఫై అయిపోయినట్లయితే మరి పక్కా నిశ్చయబుద్ధులుగా అయిపోతారు. అటువంటి పక్కా నిశ్చయబుద్ధులుగా అయినటువంటి ఆత్మ భగవంతుని తండ్రి యొక్క పక్కా పిల్లవాడుగా అవుతారు.
జ్ఞానంలో దివ్య జన్మ జరుగుతుంది. స్థూల జన్మ జరగదు. బ్రాహ్మణుడు కూడా దివ్య జన్మ అని గాయనం చేయబడి ఉంది. బ్రాహ్మణులకు గర్భం ద్వారా జన్మ జరగదు. అవును, రెండు రకాల బ్రాహ్మణులు అయితే ఉంటారు. ఒకరు కుకవంశావళి బ్రాహ్మణులు అయ్యారు. కుక్ అనగా ఒడిని. ఒడిని ఇష్టపడేవారు. శరీరాన్ని ఇష్టపడేవారు. కొంతమంది బ్రాహ్మణులు ముఖవంశవల్లుగా ఉంటారు. ముఖం ద్వారా ఏదైతే వాణి వెలువడుతుందో ఆ వాణి ఆధారంగా తమ జీవనాన్ని పరివర్తన చేసుకునేటటువంటి వారు. మరి ఎవరైతే ముఖవంశావళి బ్రాహ్మణులు ఉన్నారో వారికి మరలా అడ్వాన్స్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్ కోర్స్ తీసుకున్న తర్వాత 7 రోజుల భర్తీలో వారిని పరిపక్వంగా తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ పరిపక్వంగా చేయడం జరుగుతుంది? ఏదైతే భగవంతుని తండ్రి యొక్క ప్రత్యక్షత అయ్యేటటువంటి స్థానం ఉందో అక్కడ వారిని పరిపక్వంగా తయారు చేయడం జరుగుతుంది. ప్రపంచంలో కూడా ఏ ఆత్మ అయినా కూడా శరీరాన్ని విడిచిపెడతారు. తర్వాత తండ్రి యొక్క పిల్లవాడుగా అవుతారు. మరి అందుకోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఆత్మ ఒక చోట శరీరాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటికి వెళ్లి జన్మ తీసుకుంటుంది కదా. జన్మ తీసుకుని మొదట గుప్తంగా ఉంటారు, తర్వాత ప్రత్యక్షం అవుతారు. గర్భంలో గుప్తంగా ఉంటారు, తర్వాత ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో అప్పుడు ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ కూడా అలాగే అయింది. 7 రోజుల కోర్సు ను పూర్తి చేసిన తర్వాత ఆత్మ 7 రోజులు వెళ్లి హట్టిలో మగ్గించడం జరుగుతుంది. ఇది ఆత్మరూపి ఇటుకుల యొక్క భట్టి అయింది. ఎన్నైతే ఇటుకలున్నాయో అవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ గా అయ్యి వెలువడతాయి అన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. భట్టిలో ఎప్పుడైతే ఇటుకలను మగ్గించడం జరుగుతుందో అప్పుడు ఎక్కువలో ఎక్కువ అధిక సంఖ్యలో 1 ఇటుకలు వెలువడతాయి. మరి వాటికంటే కూడా తక్కువ సంఖ్యలో 2 ఇటుకలు వెలువడతాయి. మరి 3 ఇటుకలు కూడా వెలువడతాయి. మరియు కాలినటువంటి ఇటుకలు కూడా వెలువడతాయి. అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఆత్మరూపి ఇటుకలయ్యాయి. వీటిని 7 రోజుల భట్టిలో మగ్గించడం జరుగుతుంది. మగ్గిన తర్వాత మరలా వారు నిశ్చయ బుద్ధులుగా అవుతారు. నిశ్చయ బుద్ధి అనగా జన్మ తీసుకున్నారు. అనిశ్చయ బుద్ధి అనగా మరణించారు.
భగవంతుడు
తండ్రిని ఎవరైతే గుర్తించారో వారు ఏ విధంగా ఈ సృష్టి మీద వచ్చి పాత్ర చేస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్నారు. మరి వారు నిశ్చయబుద్ధి కలిగిన వారు అయ్యారు. ఒకవేళ సాంగత్యపు రంగులోకి వచ్చి సుసాంగత్యం అనగా చెడు సాంగత్యంలోకి వచ్చి వారిని మర్చిపోయినట్లయితే మరి వారిని చదువును వదిలేసినట్లయితే మరి వారి యొక్క వాణిని వినడం వదిలేసినట్లయితే మరి వారు నడిపించినటువంటి నడవడకు మీద నడవడం వదిలేసినట్లయితే మరి అలాంటి వారిని అనిశ్చయబుద్ధులు అయిపోయారు అని అంటారు. అనిశ్చయబుద్ధి అనగా మృత్యు అయింది అనగా మరణించారు. మరి ఇక్కడ కూడా జన్మ జరుగుతూ ఉంటుంది మరియు మృత్యు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే అమరనాథుని యొక్క పిల్లలుగా అవుతారో వారు మరి అమరలుగానే ఉంటారు. ఎందుకంటే భగవంతుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ముగ్గురు మూర్తుల ద్వారా ప్రత్యక్షం అవుతారు. బ్రహ్మ, విష్ణు మరియు శంకరుడు. బ్రహ్మమూర్తి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. విష్ణుమూర్తి ద్వారా ప్రాక్టికల్ కర్మను నేర్పిస్తారు. మరియు శంకరమూర్తి శంకరుని మూర్తి ద్వారా జ్ఞానం యొక్క తాండవ నృత్యం చేస్తారు. ఎటువంటి నృత్యం? ఎటువంటి నృత్యం? తాండవ నృత్యం. తాడ్ అనగా పిటాయి అనగా కొట్టుట. ఎవరిని కొడతారు? బ్రహ్మ ద్వారా ఎంత మధుర జ్ఞానాన్ని వినిపించడం జరుగుతుంది. సత్యుగం ఆదిలో ఎవరినైతే హే కృష్ణ నారాయణ వాసుదేవుడు అని అంటారో వారే బ్రహ్మ యొక్క ఆత్మ అయ్యారు. అందుకని కృష్ణుని చేతిలో మురళిని ఇవ్వడం జరుగుతుంది. అది మధుర ధ్వనిని వినిపించడానికి గుర్తు అయింది, మధుర రాగాన్ని వినిపించడానికి గుర్తు అయింది. మరి రామునికి బాణాలను ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే శంకరుని మందిరంలో నగాడ అనగా డంకాను ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మేఘాల్లో గర్జించేటటువంటి ధ్వని గడగడమనే ధ్వని అవుతుందో లేకపోతే డమరును ఇవ్వడం జరుగుతుంది. అది గడగడమనే ధ్వనిని చేస్తుంది. కరుపు ధ్వనిని ఇచ్చేటటువంటిది, గట్టి ధ్వనిని ఇచ్చేటటువంటిది, మురళీలాగా మధుర ధ్వని ఉండేది కాదు. ఎవరి కోసం? వాణి అయితే ఆ ఒకటే అయింది, అది ఒకటే అయింది. కొంతమందికి ఆ వాణి మధురంగా అనిపిస్తుంది, కొంతమందికి గడగడమనడి ధ్వనిలాగా అనిపిస్తుంది.
ఘాటుగా అనిపిస్తుంది, డంక లాంటి తీక్షణమైనటువంటి ధ్వనిగా అనిపిస్తుంది. ఎవరైతే జన్మ జన్మాంతరాలు చెడు కర్మలు చేశారో వారికి ఆ వాణి చాలా ఘాటుగా అనిపిస్తుంది. మరి ఇక్కడ వారు బ్రాహ్మణులు అయిన తర్వాత కూడా ఇక ఈశ్వరీయ జ్ఞానానికి మహత్వాన్ని ఇవ్వరు. జ్ఞానం ఒక విధంగా చెప్తుంది, మరి వారి కర్మలు ఇంకో విధంగా చేస్తారు, వ్యతిరేకంగా చేస్తారు. జ్ఞానం ఒకలాగా చెప్తుంది, వారు కర్మ కూడా వారు వాచ కూడా ఇంకోలా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి అటువంటి ఆత్మలు భగవంతుని తండ్రి యొక్క వాణిని పూర్తిగా గ్రహించలేకపోతారు. అటువంటి వారికి మరి భగవంతుని యొక్క వాణి కరకు ధ్వనిలాగా, గట్టి ధ్వనిలాగా అనిపిస్తుంది, గర్జించేటటువంటి ధ్వనిలాగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో కూడా అలా అవుతుంది, ఒకే రెట్టి ఒకే వ్యక్తి ఒకరికి చాలా మంచిగా అనిపిస్తాను, మరి ఆ వ్యక్తి మరి మరొకరికి చాలా చెడుగా అనిపిస్తాను. ఇక్కడ కూడా అలాగే అయింది. ఆ భగవంతుని యొక్క పాత్ర కొంతమందికి పూర్తిగా నల్లని భూతం లాగా కనిపిస్తారు. ఏం కనిపిస్తుంది, ఎలా కనిపిస్తారు? వారికి కాలుడుకు కూడా కాలుడు మహాకాలుడుగా కనిపిస్తారు. పూర్తిగా నల్లగా కనిపిస్తారు. కొంతమంది ఆత్మలు అలా ఉంటారు, వారికి చాలా సుందరంగా కనిపిస్తారు, వారికి చాలా మంచి వారిగా అనిపిస్తారు. చూడడానికి ఇద్దరుకు అయితే నేత్రాలు ఒకటే అయ్యాయి. ఒకరు వారిని నల్లని రూపంలో చూస్తారు, ఇంకొకరు వారిని తెల్ల రూపంలో చూస్తాను. అందుకనే భగవంతుని యొక్క పేరు పడింది శ్యామ సుందరుడు అని. ఏంటి పాత్ర చేసేటటువంటి వారు అయితే ఒకరొక వ్యక్తిత్వం అయింది. పాత్ర అయితే అందరి దృష్టిలో ఉంది, అది ఒకే ఒక పాత్ర అయింది. ఆ పాత్ర ఒక గ్రూప్ వారికి అనిపిస్తుంది, వీరు చాలా చెట్ట పాత్ర చేస్తున్నారు అని. మరో గ్రూప్ కనిపిస్తుంది, వీరు చాలా మంచి పాత్ర చేస్తున్నారు అని. అటువంటి తేడా వచ్చేస్తుంది, అందుకని అటువంటి పాత్రధారికి భక్తి మార్గంలో పేరు పెట్టారు శ్యామ సుందరుడు అని. ఇంత అతి శ్యాముడు, అతి నల్లనైనటువంటి భయంకర పాత్రధారి. ఇతర ధర్మాల యొక్క ఏ ధర్మపితలు కూడా అలా కాలేరు. ఇతర ధర్మాల యొక్క ధర్మపితలు వారు అతి మంచి పాత్రను చేయరు, మరియు అతి చెడు పాత్రను కూడా చేయరు. వారు అతి నల్లగాను అవరు మరియు అతి తెల్లగాను అవరు. మరి వీరు ఎవరైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క ధరంపిట ఉన్నారో వారు అతి నల్లగాను అవుతారు మరి అతి తెల్లగాను అవుతారు. ఒకే సమయంలో కొంతమంది ఆత్మలకు వారు తెల్లగా కనిపిస్తారు, కొంతమంది ఆత్మలకు నల్లగా కనిపిస్తారు. ఏ విషయంలో ఇక తేడా అన్నది కనిపిస్తుంది, తేడా అన్నది వస్తుంది? అసురి ఆత్మలకు నల్లగా ఎందుకు కనిపిస్తారు? మరి దేవాత్మలకు అతి మంచి వారి అయిన సుందరమైనటువంటి కృష్ణుల్లాగా ఎందుకు కనిపిస్తారు? ఒకేసారి ఒకే వ్యక్తిత్వం మీద రెండు పేర్లు ఎందుకు పెట్టారు, శ్యామ సుందరుడు అని? ఎటువంటి కళ్ళజోడును పెట్టుకుంటారో అదే విధంగా కనిపిస్తారు.
63
జన్మల్లో ఎవరు ఎంత ఎటువంటి కర్మలు చేశారో, మంచి కర్మలు చేసేటటువంటి వారికి భగవంతుడు మంచి రూపంలోనే కనిపిస్తాను. ఎవరైతే మరి 63 జన్మలు చెడు కర్మలు చేశానో వారికి భగవంతుని యొక్క రూపం చెడుగానే కనిపిస్తుంది. మరి భగవంతుని యొక్క పాత్ర యొక్క ఇది తేడా అయిపోతుంది. వారి యొక్క పాత్ర ఎటువంటిది అంటే దాని గురించే చెప్పారు, పిల్లలైన మీరు కూడా శంకర్ యొక్క పాత్రని అర్థం చేసుకోలేరు అని. అది అద్భుతమైన పాత్ర అయింది. ఎందుకు అద్భుతమైంది? ఎందుకండి? ఎందుకంటే వారు మొత్తం సృష్టికి తండ్రి అయ్యారు. మరి మొత్తం ప్రపంచంలో దేవతలు కూడా ఉన్నారు, మంచి పాత్రను చేసేటటువంటి వారు అతి మంచి వారు. మరియు రాక్షసులు కూడా ఉన్నారు, అతి చెడు పాత్రను చేసేటటువంటి వారు. 500-700 కోటి మనుష్యాత్మల యొక్క సృష్టి అయింది. ఏడు వందల కోట్ల మనిషి సృష్టిలో అతి మంచివారు ఉన్నారు, అతి చెడ్డవారు ఉన్నారు. ప్రతి ధర్మంలో కూడా అతి మంచివారు ఉన్నారు, అతి చెడ్డవారు ఉన్నారు. ప్రపంచంలో ఎన్నైతే ధర్మాలు ఉన్నాయో, ఎంతమంది అయితే ధరం పితలు ఉన్నారో, వారిలో అతి మంచి ధరం పితలు ఉన్నారు, ధర్మము ఉంది. మరియు అతి చెడ్డ ధరం పితలు ఉన్నారు, మరియు ధర్మాలు ఉన్నాయి.
పరమాత్మ
మరి పరమాత్మ తండ్రి ఆ అన్ని ధర్మాల నుంచి శ్రేష్ట ఆత్మలను ఎన్నుకుంటారు. మరి ఎన్నుకొని బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ప్రపంచంలోని
అన్ని ధర్మాల యొక్క బీజాలను ఎన్నుకొనబడిన తర్వాత వారు మోంటాబ్లో బ్రాహ్మణుల రూపంలో ఏకత్రితమవుతారు. మరి అక్కడి నుంచి బ్రాహ్మణుల యొక్క సృష్టి మొదలవుతుంది. అందుకని భక్తి మార్గంలో అంటారు బ్రాహ్మణులకు 9 వంశాలు ఉంటాయి అని. 9 ఋషులు ఉండేవారు. ఆ 9 ఋషుల ద్వారానే నవ గోత్రాలు మొదలయ్యాయి. ఈ నవగోత్రధారి అన్నవారు వేరుగా ఏమీ లేరు. ఈనాడు ప్రపంచంలో ఏవైతే వ్యాపించి ఉన్నటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి ధర్మాలు ఉన్నాయో వారి యొక్క స్మారక చిహ్నాలు అయ్యాయి. దేవతా ధర్మానికి 2 రూపాలు ఉండేవి, సూర్యవంశం మరియు చంద్రవంశం. వారే తర్వాత హిందువులుగా పిలువబడ్డారు. మరి ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి వారు ఏ విధంగా అయితే కొంతమంది ఇస్లాం ధర్మంలోకి వెళ్ళిపోయారు, కొంతమంది భారతవాసీలు బౌద్ధ ధర్మంలోకి వెళ్ళిపోయారు, కొంతమంది భారతవాసీలు క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్ళిపోయారు, మరి ఎవరైతే వేరే వేరే ధర్మాలకు వెళ్లి ఫౌండేషన్ వేస్తారో మరియు భారతవాసీలకు మోసాన్ని చేసి వెళ్లిపోతారో ఆ ఆత్మల్లో కూడా కొంతమంది చాలా శ్రేష్టమైన వారు ఉన్నారు. అలా కాదు అందరూ ఒకేలా ఉంటారు అని. కారణంగానో అకారణంగానో కుసాంగత్యంలోకి చెడు సాంగత్యంలోకి వచ్చి నీతి భ్రష్టులుగా అవుతారు. మరి అటువంటి పిల్లలను తండ్రి వచ్చి కలెక్ట్ చేస్తారు. మరి వారు మౌంటాబుకు వెళ్లి బ్రాహ్మణులుగా అవుతారు. అందులో ఎవరైతే సూర్యవంశీయులు ఉన్నారో జ్ఞాన సూర్యుని యొక్క సంతానం. వారు ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటారు? మరి ఎవరైతే ఇతర ధర్మాల యొక్క బీజాలు ఉన్నారో లేకపోతే ఇతర ధర్మాల యొక్క ఆధారమూర్తులు ఉన్నారో వేర్లు ఉన్నారో ఫౌండేషన్ వేసేటటువంటి వారు ఉన్నారో వారి యొక్క కంట్రోల్లో వారు ఉండగలరా? సూర్యవంశి ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు ఎవరి యొక్క కంట్రోల్లో కూడా ఉండలేరు. అందుకనే వారు యజ్ఞం యొక్క ఆదిలోనే విడిచిపెట్టి వెళ్లిపోతారు. వారి కోసమే వాణిలో చెప్పబడి ఉంది రాముడు ఫెయిల్ అయిపోయారు అని. యజ్ఞం ఆదిలోనే ఫెయిల్ అయిపోయారు. మరి భగవంతుడు తండ్రి వారికి బాణాలను ఇచ్చారు. వెళ్ళు తీసుకుని వెళ్ళు ఈ బాణాలను, వెళ్ళు తీసుకుని వెళ్ళు ఈ ధనుషును అని. ఈ ధనుసు మరియు బాణాల ద్వారా సంపాదన చేసుకుని నీవు నీ సంపాదన చేసుకో అని. మరి ఆ ఆత్మలు భగవంతుని ద్వారా జ్ఞాన బాణాలను తీసుకుంటారు. మరి మరు జన్మలో వారికి పురుషార్థం చేయడం కోసం అటువంటి శరీరం లభిస్తుంది వారికి. ఎటువంటి స్థితిలోనైనా పరిస్థితిలోనైనా వారు తమ శరీరం ద్వారా పురుషార్థం చేయడానికి నిమిత్తంగా అవుతారు. అతి కఠిన పరిస్థితుల్లో కూడా వారు ఎదుర్కొంటారు. ఎందుకంటే వారిలో వెనుకటి 63 జన్మల యొక్క సంస్కారాలు నిండి ఉన్నాయి. విధర్మిల తోటి ఎదుర్కొనేటటువంటి సంస్కారాలు ఈ విధంగా శివాజీ ఉండేవారు. శివాజీ యొక్క సేన ఉండేది. మహారాణా ప్రతాప్ ఉండేవారు. మహారాణా ప్రతాప్ యొక్క సేన ఉండేది. లక్ష్మీబాయి ఉండేవారు. లక్ష్మీబాయి యొక్క సేన ఉండేది. వారందరూ కూడా సూర్యవంశీ యొక్క గ్రూప్ అయింది. ఎవరో అన్నారు, మరి పృథ్వీరాజ్ చౌహాన్, పృథ్వీరాజ్ చౌహాన్ కూడా ఉండేవారు. అటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ జ్ఞానం కోసం కొంతమంది ఉదాహరణలు, కొన్ని ఉదాహరణలు ఇస్తే చాలు. ఎనభై నాలుగు జన్మలు ఉన్నట్లయితే మరి 84 జన్మలు తీసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు కదా. అందులో నుంచి 21 జన్మలు తీసివేయండి, మరి ఎన్ని జన్మలు మిగులుతాయి? మరి ఏవైతే 63 జన్మలు మిగిలాయో, 63 జన్మలు ఉన్నాయో, అందులో వారు హీరో పాత్రధారి అయ్యారు. మరి హీరో పాత్ర చేసేటటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో వారు మరి చాలా శక్తిశాలులుగా ఉండాలి. రామ మరి మరి హీరో ఎటువంటి పాత్రను చేస్తారు? హీరో ఎప్పుడైతే పాత్రను చేస్తారో మరి హీరో పాత్రను చూసి అందరూ చాలా ఖుషి అవుతారు కదా. లేకపోతే దుఃఖం అవుతుందా? మరి విలన్ ఎవరైతే ఉంటారో వారి పాత్రను చూసి దుఃఖం వస్తుంది, దుఃఖిస్తారు. మరి ఎవరైతే హీరో ఉంటారో వారి పాత్రను చూసి అందరూ ఖుషి అవుతారు. మరి అటువంటి శ్రేష్ఠ ఆత్మలయ్యారు. పరమాత్మ తండ్రి యొక్క పిల్లలుగా ఎవరైతే అవుతారో వారు అంత శ్రేష్ఠ ఆత్మలయ్యారు. వారిని రుద్రమాల అని అంటారు. రుద్రాక్ష యొక్క మాల. కానీ తేడా ఏమైపోతుంది? కొంతమందిలో శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి ఆత్మలే ప్రవేశిస్తారు. మరి కొంతమందిలో ఇతరితర ధర్మాలకు చెందినటువంటి ఆత్మలు ప్రవేశిస్తారు. అనగా కొంతమందిలో 14 ముఖాలు, కొంతమందిలో 4 ముఖాలు, కొంతమందిలో 8 ముఖాలు. ఈ విధంగా తక్కువ ముఖాలు మరియు ఎక్కువ ముఖాలు ఏవైతే తయారవుతాయో ఇవన్నీ ఇక్కడ యొక్క స్మారక చిహ్నాలు అయ్యాయి. ఇప్పుడు ఈ అడ్వాన్స్ పార్టీ ఏదైతే ఉందో ఇది బీజరూపి ఆత్మల యొక్క సంఘటన అయింది. ఈ బీజరూపి ఆత్మల యొక్క సంఘటనలో ప్రతి ధర్మానికి చెందినటువంటి ఆత్మ ప్రవేశించి ఉన్నారు. ప్రతి ధర్మం యొక్క బీజాలు ఉన్నారు. అన్ని రకాల బీజాలలో అన్ని రకాల ధర్మాలకు చెందిన ఆత్మలు ప్రవేశిస్తారు. కొంతమంది బీజాలు, కొంతమంది ఎటువంటి ఆత్మలు అంటే వారిలో కేవలం బాప్దాదా యొక్క ఆత్మనే ప్రవేశిస్తారు. లేకపోతే కృష్ణుని ఆత్మ ప్రవేశిస్తారు, లేకపోతే శివుని యొక్క ఆత్మ ప్రవేశిస్తారు. ఎవరిలో ఎంత తక్కువ మంది ఆత్మలు ప్రవేశిస్తారో వారు అంత పవర్ఫుల్ ఆత్మ అయ్యారు, శ్రేష్ట ఆత్మలయ్యారు. మరి ఎవరిలో ఎంత ఎక్కువ మంది ప్రవేశిస్తారు వారు అంత తక్కువ శక్తి కలిగినటువంటి ఆత్మలయ్యారు. ఈ ఎక్కువ శక్తి కలిగిన వారిగా తక్కువ శక్తి ఉన్న వారిగా ఎలా అవుతారు? కారణం ఏమైంది? ఏక్ బాప్ దూసరా నా కోయి, అనగా ఒక తండ్రి తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. ఎవరైతే ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉంటారో వారిలో ఒక్క తండ్రే ప్రవేశిస్తారు. వారి పేరు శాస్త్రాల్లో పడింది ఏకలవ్యుడు అని. వారు ఒకరిని స్నేహం చేసేటటువంటి వారు, ఒకరిని ప్రేమ చేసేటటువంటి వారు. తర్వాత నెంబర్ వారు అయ్యారు. అటువంటి ఆత్మలు రుద్రమాల యొక్క మనులుగా అవుతారు. ఆ రుద్రమాల మనులు మొత్తం ప్రపంచంలో గాయనం చేయబడతారు. వారికి పూజ జరగదు. వారిని కేవలం స్మరణ చేస్తారు, తిప్పుతారు. మరి వారు పూజనీయులుగా ఎందుకు అవ్వరు? మరి పూజ యొక్క కనెక్షన్ ఏ విషయం తోటి అయింది? పూజ యొక్క సంబంధం అయింది పవిత్రత తోటి. ఒకవేళ ఈ రుద్రమాల మనులు కూడా పూర్తిగా పవిత్రంగా అయిపోయినట్లయితే మరి ప్రపంచాన్ని వారి యొక్క సాంగత్యపు రంగు ద్వారా సంస్కరించబడలేరు. రుద్రమాల మనులు సంస్కరింపబడలేము మరియు మార్చలేము. మరియు రుద్రమాల యొక్క ముఖ్య ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి, వారు కూడా దాన్ని మార్చలేరు. వారు ప్రపంచంలో నుంచి ఎన్నుకోబడినటువంటి ఎటువంటి ఆత్మలు అంటే వారు ప్రపంచం యొక్క సితారలు అయ్యారు. ఒక్కొక్క సితారలో ప్రపంచం నిండి ఉంది. వారు తమ తమ ప్రపంచానికి ప్రజాపితలు అయ్యారు. వారు మొత్తం ప్రపంచాన్ని ఉద్ధారణ చేయడం కోసం వారు నిమిత్తులు అయ్యారు. మరి ఎవరైతే నిమిత్తులు అయ్యారో వారి మీద బాధ్యత వస్తుంది. ఎవరైతే తమ పాత్రను గుర్తించి ఉంటారో వారే తమ బాధ్యతను గుర్తిస్తారు, తెలుసుకుంటారు.
నీ పహచానే పాత్రని పహచానే
పాత్రను గుర్తించినట్లయితే తండ్రిని గుర్తించినట్లయితే మరి వారు తమ యొక్క కేటగిరీ అనగా వారి యొక్క శ్రేణిని కూడా గుర్తించలేరు. వీరు ప్రపంచం యొక్క 108 శ్రేష్ఠ ఆత్మలయ్యారు. నెంబర్ వారిగా ప్రపంచంలోని ముఖ్య 9 ధర్మాలకు సంబంధించినటువంటి వారు. తొమ్మిది ముఖ్య ధర్మాలు ఏవేవయ్యాయి? సూర్యవంశం, చంద్రవంశం, ఇస్లాం ధర్మం, బౌద్ధి ధర్మం, క్రిస్టియన్ ధర్మం, సన్యాసి ధర్మం, ముస్లిమాన్ ధర్మం, సిక్ ధర్మం మరియు ఆర్య సమాజం అయ్యాయి. నాస్తిక ధర్మాన్ని తీసుకోలేదు. రష్యాకు సంబంధించినటువంటి నాస్తిక ధర్మం ఏదైతే ఉందో వారు స్వర్గాన్ని ఒప్పుకోరు, నరకాన్ని ఒప్పుకోరు, భగవంతుణ్ణి ఒప్పుకోరు, ఆత్మని ఒప్పుకోరు, పరమాత్మను ఒప్పుకోరు. వారైతే పూర్తిగా అహంకారులయ్యారు. అందుకని అహంకారులను భగవంతుడి తండ్రి లోపల నుంచి ఇష్టపడరు. బయట నుంచి వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు, శాబాసాన్ని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ద్వారా పని చేయించుకోవాలి. ఏం పని చేయించుకోవాలి? వారి ద్వారా మొత్తం ప్రపంచం యొక్క వినాశనాన్ని చేయించాలి. మొత్తం ప్రపంచం యొక్క వినాశనం అణుబాంబుల ద్వారా జరుగుతుంది. అణుబాంబుల్ని ఎవరు తయారు చేస్తారు? రష్యా వాళ్ళు తయారు చేస్తారా లేకపోతే అమెరికా వాళ్ళు తయారు చేస్తారా? రష్యా తయారు చేస్తుంది. రష్యా వాళ్ళు అణుబాంబులను కనిపెట్టారు. వారు ఆత్మను, పరమాత్మను, స్వర్గాన్ని, నరకాన్ని దేనిని ఒప్పుకోరు. మిగతా ఉండిపోయాయి 9 ధర్మాలు ఉండిపోయాయి. మరి ఆ 9 ధర్మాల్లో ఆ ఫౌండేషన్ వేసేవారు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క గ్రూప్ కు 12 మంది చొప్పున 9 గ్రూపులకు 12 మంది ఆత్మలు. 12 × 9 ఎంత అయింది? 108 మంది. ఆ 108 మంది ఆత్మలు మొత్తం ప్రపంచానికి బీజాలు అయ్యారు. ఎప్పుడైతే ఆ బీజాలు సంస్కరింపబడతారో అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా సంస్కరింపబడుతుంది, పరివర్తన అవుతుంది. ఎప్పుడైతే ఆ బీజాలు నీతి భ్రష్టంగా అవుతారో అప్పుడు మొత్తం ప్రపంచం కూడా నీతి భ్రష్టంగా తయారైపోతుంది. మరి ఆ బీజాల పైనే మొత్తం ప్రపంచం యొక్క సంస్కరించబడేటటువంటి బాధ్యత మరియు నీతి భ్రష్టంగా అయ్యేటటువంటి బాధ్యత కూడా ఉంది. అందులో కూడా అన్నిటికంటే ముఖ్యమైన గ్రూప్ ఏదైంది? సూర్యవంశీ గ్రూప్ అయింది.
సూర్యవంశీ గ్రూప్ ఏదైతే
సూర్యవంశీ గ్రూప్ ఉందో దాని మీద అయితే చాలా ఆ గ్రూప్ మీద చాలా బాధ్యత ఉంది.
ఆత్మ ఒక గ్రూప్
ఎందుకంటే ఈ గ్రూప్ ఎటువంటి ఆత్మలు అంటే అందులో ప్రపంచాన్ని అంతా కూడా తయారు చేసేటటువంటి వారి యొక్క గ్రూప్ కూడా అందులో ఉంది. మరి మొత్తం ప్రపంచాన్ని నీతి భ్రష్టులుగా తయారు చేసేటటువంటి వారి యొక్క గ్రూప్ కూడా అందులో ఉంది. మరి ఎవరైతే తయారు చేస్తారో వారి యొక్క సంఖ్య ఎక్కువైంది. 8 మంది వారు వారిని అష్టదేవులు అని అంటారు. దక్షిణ భారతదేశంలో వారికి ఎక్కువ మాన్యత ఉంది, వారికి పూజ జరుగుతుంది. అటువంటి రుద్రమాల మనులు అయ్యారు వారు. రుద్రమాల మనులకు పూజ జరగదు. కానీ ఆ 8 మంది ఎవరైతే ఉన్నారో వారు అందరికంటే కూడా ముందు సంస్కరింపబడతారు. వారైతే పరివర్తన చెంది ఉన్నటువంటి వారే అయ్యారు. వారు జన్మ జన్మాంతరాల నుంచి కూడా పరివర్తన అయ్యి ఉన్నటువంటి ఆత్మలు. కేవలం నిమిత్త మాత్రంగా అంతిమ జన్మలో వచ్చి కింద పడిపోతారు. ఎందుకంటే ఎవరైతే కింద పడిపోరో వారు పైకి కూడా లెగవలేరు, పైకి కూడా ఎక్కలేరు. చివరి జన్మలో వారు ఎందుకు కింద పడిపోతారు అంటే భగవంతుని తండ్రిని గుర్తించడం కోసం. ఎవరైతే పతితులుగా అవరో వారు పావనులుగా అవ్వలేరు. ఎవరు ఎంత ఎక్కువగా పతితులుగా తయారవుతారో వారు అంత ఎక్కువగా పావనులుగా కూడా అవుతారు. మరి కలియుగ అంతిమంలో వచ్చి ఆత్మలు చాలా కిందకు దిగజారిపోతారు. మరి మొదటి జన్మలోకి వెళ్లి వారు చాలా ఉన్నతంగా తయారవుతారు, చాలా పైకెక్కుతారు. వారు ఉన్నతంగా ఎందుకు అవుతారు అంటే వారికి భగవంతుని యొక్క సహయోగం చాలా లభిస్తుంది. వారు కాకుండా ఇంకా కొంతమంది ఆ లిస్ట్ లో ఉన్నారు. వారు అష్టదేవులకు పూర్తిగా విపరీతమైన వారు. వారయ్యారు నష్టదేవులు. ఏంటి వారు ప్రపంచాన్ని ఉద్ధారణ చేయడానికి బదులు వారి యొక్క కర్మ ఏమైంది? ప్రపంచాన్ని పూర్తిగా కందకంలోకి తీసుకువెళ్లడం వారి యొక్క పని అయింది. అలా అయితే శివబాబా దగ్గర ఇద్దరు విశేష ఆత్మలున్నారు. ఒకరు బ్రహ్మ అయ్యారు, మరి ఒకరు శంకరుడు అయ్యారు. బ్రహ్మ యొక్క పాత్ర ఏమైంది? స్థాపన కార్యమైంది. మరి శంకర్ని యొక్క పాత్ర ఏమైంది? వినాశనం యొక్క కార్యమైంది. ఎవరి యొక్క వినాశనం చేయిస్తారు? ఎవరిని కందకంలోకి తీసుకువెళ్తారు? అసురుని తీసుకువెళ్తారా లేకపోతే దేవతలను తీసుకువెళ్తారా? అసురులను కంటకంలోకి తీసుకువెళ్తారు.
ఈ
ప్రపంచం యొక్క పతనాన్ని ఈ మనిషి ఆత్మలు చేయలేదు, వారు పూర్తిగా పతనానికి తీసుకువెళ్ళలేదు, పూర్తిగా కిందకు పడవేయలేరు, వారు అతి చేయలేరు. అతి చేయడం ఇది అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు.
ఇబ్రాహీం
ఇబ్రహీం బుద్ధుడు క్రైస్తు వచ్చి అన్ని ధర్మాలను వినాశనం చేయరు, వారు చేయలేకపోతారు. అన్ని ధర్మాలను వినాశనం చేసి వారి యొక్క ధర్మాన్ని స్థాపన చేసుకోలేరు. వారు భయపడతారు. ఒకవేళ అందరినీ కానీ మేము ఎదుర్కొన్నట్లయితే నేనే నష్టమైపోతాము, నాశనమైపోతాము అని భయపడతారు. మరి అన్ని ధర్మాల యొక్క వినాశనం, మరి ఒక్క సత్య సనాతన ధర్మం యొక్క స్థాపన, ఇది కేవలం ఒక్కరి యొక్క పని అయింది, కర్మ అయింది. వారికి కూడా సహయోగులు ఉన్నారు. ఆ సహయోగి ఆత్మలు వారి యొక్క కార్యంలో సహయోగులుగా అవుతారు. ఓం శాంతి.